యుధిష్ఠర్ మహారాజు ఎప్పుడు చాలా వినయంగాని చాలా సహనంగా ఉండేవారు. ఒకనప్పుడు ద్రౌపదికి చాలా కోపం వచ్చేసి యుధిష్ఠర్ మహారాజుతో అడుగుతుందన్నమాట, మీరు క్షత్రియులేనా? అసలు మీలో క్షత్రియ తేజస్ లేదు. క్షత్రియులంటే వాళ్ళకి కోపం అనేది ఉండాలి. నేను దృష్టద్యుమ్న తాలూకా చెల్లిని, పాండవుల తాలూకా భార్యని, అంత గొప్ప కుటుంబానికి నేను చేరి ఉన్నాను. ద్రౌపది తాలూకా పుత్రిని నేను ఈరోజు అడవిలో ఇలా నడుస్తూ ఉంటే మీకేం కోపం రావట్లేదా? అలా ఎలా ఈ ప్రతీదీ క్షమించండి క్షమించండి అలా ఎలా ఉంటారు? క్షత్రియాలంటే వాళ్ళకి కోపం ఉండాలి కదా అని యుధిష్ఠిర మహారాజుతో అడుగుతుంది. కావాలని అంటే అలా చెప్పినా కనీసం అతనికి కోపం అనేది వస్తుంది కదా. అప్పుడు యుధిష్ఠిర మహారాజు చాలా చక్కగా ద్రౌపదికి చాలా మంచి మాటలు చెప్తారు. యుధిష్ఠిర్ గీతలాగే అనుకోండి, అలా కాదు, కోపం అనేది ఉండకూడదు. కోపం అనేది కోపం చేసిన వారు, ఎవరి మీదైతే కోపం చేస్తున్నారు ఇద్దరి కోసం మంచిది కాదు. క్షమ చేయాలి. ఇక్కడ అన్నీ క్షమాయ వేద, క్షమాయ ధర్మము, క్షమాయ మనం క్షమ చేయాలి, అందరినీ మనం క్షమించాలి. అదే గొప్ప ధర్మము, అదే వేదము అని ద్రౌపదికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రతిఫలంగా ఏమైందంటే ఇలా విని 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 ద్రౌపదిలో కూడా అవును కరెక్టే. అది మనకి ఎలా తెలిసిందంటే మనము శ్రీమద్ భాగవతము ప్రథమ స్కంధంలో కుంతి స్తుతి చదివినప్పుడు ఆ ఒక వృత్తాంతం వస్తుంది. ఎలా అశ్వత్థామని అర్జునుడు తాడుతో కట్టి ఒక జంతులాగా ద్రౌపది కాలు మీద వేస్తే ద్రౌపది వెంటనే చెప్తుంది వద్దొద్దు క్షమించండి. అసలు ఏ మహిళ అయినా ఆ నిమిషంలో క్షమించండి అనేది రాదు. ఎందుకంటే జస్ట్ ద్రౌపది తాలూకు పుత్రుల్ని చంపేశాడు అశ్వత్థామ, కానీ ద్రౌపది అంటుంది వద్దొద్దు క్షమించండి. ఆ ఒక గుణం ద్రౌపదిలో ఎలా వచ్చింది? వింటూ వింటూ యుధిష్ఠర్ మహారాజ్ చెప్తూ ఇలా కాదు, మనము ఇలా ఉండాలి. చాలామంది అడుగుతారు ఎవరికైనా క్షమించడము, వినయంగా ఉండడము, భక్తులపైన గౌరవం అనేది పెంచడము ఎలా చేయాలి? ఇదని వినడానికి చాలా బాగుంది, మాలో మేము ఎలా పెంచుకోవాలి? ఎవరిలో అయితే ఆ గుణాలు ఉన్నాయి అలాంటి వాళ్ళతో మనం ఉంటే అలా అయిపోతాం. ఒక తాగేవాడితో కొన్ని రోజులు ఉంటే ఏదో ఒక రోజు తాగేస్తారు. అలానే ఎవరిలో భక్తి ఉంది, ఎవరిలో వినయం ఉంది, వాళ్ళతో ఉంటూ ఉంటూ మనలో కూడా వినయం అనేది, మనలో కూడా సహనం అనేది తప్పకుండా వస్తాయి. యుధిష్ఠిర మహారాజు చాలా ఎక్కువ సహనం. ఎప్పుడైతే వాళ్ళ అజ్ఞాతవాసులో వెళ్ళినప్పుడు వాళ్ళు దాక్కుని ఉండాలి, ఎవరైనా వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం. సో వాళ్ళు విరాట్ అని ఒక ప్రదేశం, విరాట్ నగర్లోని అందరు దాక్కుని ఉన్నారు. ద్రౌపది ఏదో రాణి తాలూకా దాసిలాగా, అర్జునుడు ఏదో డాన్స్ టీచర్ లాగా, భీముడు ఏదో వంట చేసేవాడులాగా, సహదేవునకు ఏదో గుర్రాలు చూసుకుంటూ, యుధిష్ఠర్ ఏదో మినిస్టర్ కూడా కాదు, మామూలుగా రాజుతోని టైం పాస్ చేయడానికి ఏదో వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి చెస్ ఆడుకోవడానికి ఒకరు పెట్టుకుంటారు, అలాంటి సింపుల్గా ఉండేవారు. ఎప్పుడైతే అజ్ఞాస్వాత చివరికి వచ్చేసింది, ఈ విరాట్ నగర్కి హస్తినాపుర్ నుంచి దుర్యోధను, భీష్ముడు వీళ్ళందరూ ఆక్రమిస్తారు. ఆక్రమణ చేసినప్పటికీ విరాట్ రాజా అక్కడ లేరు, ఆయన ఊర్లో లేరు. సో విరాట్ రాజా తాలూక పుత్రుడు ఉత్తర్ అతను ఒక్కడే ఉంటాడు, చిన్న అబ్బాయి, వయసు కూడా చిన్నది. సో ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఆక్రమణ చేశారు తప్పకుండా రాజ్యాన్ని మనం కాపాడాలి కదా అని తను తయారైపోతారు యుద్ధానికి. నేను వెళ్తా, నేను ఒక్కడే వెళ్ళిపోయి వాళ్ళందరినీ నేను ఓడించేస్తానంటాడనమాట. సో అప్పుడు బృహన్నల్ల, అర్జునుడు బృహన్నల్ల రూపంలో చెప్తారు, సరే అయితే నువ్వే చేసుకో బాబు, కాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను యాజ్ ఎ డ్రైవర్, సారథి కానీ నేను నీ గుర్రాన్ని చూసుకుంటే నువ్వు యుద్ధం చేసుకో అంటారు. కానీ ఎప్పుడైతే ఉత్తర్ని ఆ యోధాల ముందు తీసుకొచ్చి పెడతాడు రథం మీద అర్జునుడు, ఆ గొప్ప గొప్ప యోధాల్ని చూసి దాన్ని భయపడిపోతాడు. అమ్మో నేను వీళ్ళతో ఫైట్ చేయలేను, వీళ్ళందరూ చాలా గొప్ప యోధాలు, రండి మనం వెనక వెళ్ళిపోదాం అని అర్జున్ అంటారు. మనం అలా వెనక వెళ్ళలేము, వచ్చాం కనుక ఇప్పుడు యుద్ధం చేసుకోవడం. అతను అంటారు లేదు, చనిపోతే చనిపోతే నాతో యుద్ధం అనేది అవ్వదు. అప్పుడు అర్జునుడు ఒక చెట్టు దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఆయన దాచిన శస్త్రాలన్నీ తీసుకొని, సరే అయితే నేను యుద్ధం చేస్తాను, నువ్వు మాత్రము సారథిగా సేవని అందించు అంటే సరే అంటారు. మొత్తం మీద అర్జునుడు ఒక్కడే అందరినీ ఓడించేస్తారు. ఓడించేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వెనక్కి వస్తారు, విరాట్ రాజా అందరినీ కోపం చేస్తున్నారు, అలా ఎలా పంపించేశారు ఉత్తరిని, చాలా చిన్న అబ్బాయి అతను ఏం చేస్తాడు ఫైటింగ్. అప్పుడు అందరూ యుధిష్ఠిర మహారాజు అంటారు, భయపడే అవసరం లేదు, బృహన్నల్లా వెళ్ళింది కదా అతను, వెళ్ళింది గర్ల్ అప్పుడు డాన్సర్ లాగా వెళ్ళింది కదా అని. విరాట్ రాజా చాలా కోపం వస్తుంది, మూర్ఖుడా ఆవిడ ఏం చేస్తుంది, నృత్యం నేర్పించింది ఆవిడ ఏం చేస్తుంది, ఏదన్నా అబ్బాయే కదా ఫైటింగ్ చేయాలి. అప్పుడు వెంటనే ఒక సేవకుడు వచ్చి చెప్తాడనమాట యుద్ధం గెలిచారు అని. అప్పుడు విరాట్ రాజా అనుకుంటారమ్మో నా అబ్బాయి ఎంత గొప్పవాడు అని. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిర మహారాజు అంటారు, బృహన్నల్లతో ఎవరు పడలేరండి, ఆరు ఉంటే ఇంకా అందరూ, ఇతనికి మళ్ళీ కోపం వస్తుంది, అదేంటి ఆవిడతో ఏం సంబంధం, చేసింది నా అబ్బాయి, నువ్వు మరీ మరీ బృహన్నల్లని కోపం వచ్చేసి ఒక డైస్ పట్టుకొని కొట్టేస్తాడు యుధిష్ఠిర మహారాజుని. అతని కొట్టేస్తే మొత్తం రక్తం బయటికి వచ్చేస్తుంది. సో రక్తం బయటికి వచ్చినప్పుడు యుధిష్ఠిర మహారాజు ఆ రక్తాన్ని వెంటనే చేతుల్లో తీసుకుంటారు, ఎందుకంటే దాని నుంచి ఒక్క చుక్క కూడా కింద పడితే విరాట్ నగరి మొత్తం పోతుంది. ఎందుకంటే ఆయన ఒక బలము, ఆయన ఒక బలము, ఆయన ఒక శక్తి, ఎందుకంటే ఆయన చాలా పవిత్రమైన జీవుడు. సో ఆయనకి ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే ఇంకా చెప్పడానికి లేదు, అది వెంటనే అది మొత్తం నగరం పోతుంది. కానీ వీళ్ళు ఒక సంవత్సరం పాటు మాకు శరణం ఇచ్చారు కదా, మాకు ఆతిథ్యం ఇచ్చారు కదా, వాళ్ళు మనల్ని సాయం చేశారు కదా, వాళ్ళకి ఏం అవ్వకూడదు అని వెంటనే అవి చేతిలో తీసుకుంటారు. అఫ్కోర్స్ అది చాలా పెద్ద స్టోరీ, తర్వాత ఇలా అందరికీ అన్నీ తెలిసిపోతుంది. సో ఆయన ఒక సహనం చూడండి, వెంటనే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మేము పాటవాళ్ళని చెప్పడం అనేది లేదు. ద్రౌపది ఒక సహనం చూడండి. సో ఇది భక్తుల తాలూకా